గ్రంథరా శ్రీమద్భాగవతం కీ శీల ప్రభుపాద కీ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం సంఖ్య 22. రహ్వాభివాదనశ్లేషకర శ్లేషకరస్పర్శస్మితే క్షణై ఆశ్వాస్య చాస్వ పాకేభ్యో వరైశ్చాభిమతైర్విభుః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపామూర్తి ఎస్సి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తన శిరమును వంచుట ద్వారా, అభివాదనల ద్వారా, అభినందనల ద్వారా, ఆలింగనము ద్వారా, కరచాలనము ద్వారా, దరహాస వీక్షణముల ద్వారా, ఆశ్వాసమును కూర్చుట ద్వారా, వరముల నొసగుట ద్వారా, అతి నీచస్థాయికి చెందిన వారితో సహా అటకు చేరిన ప్రతి ఒక్కరిని అభినందించెను. భాష్యం: శ్రీకృష్ణ భగవానునికి ఆహ్వానం పలుకుటకు పలు తరగతులకు చెందిన జనులు అటకు చేరియుండి వసుదేవుడు, ఉగ్రసేనుడు, గర్గముని వంటి తండ్రి, తాత, గురువులు మొదలుగా వారకాంతలు మరియు సునక మాంసమును భక్షించుటకు అలవాటు పడిన చండాలుర వరకు ప్రతి ఒక్కరూ అటకు విచ్చేసిరి. వారందరూ వారి వారి స్థితిగతులను అనుసరించి దేవదేవునిచే యథావిధి అభినందింపబడిరి. ఆత్మస్వరూపులుగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నుండి విడివడియున్న అంశలే కనుక ఎవరును అతని నిత్య సంబంధమునకు పరాయివారు కారు. అటువంటి శుద్ధ జీవులు వారి వారి త్రిగుణ సంపర్కమును అనుసరించియే వివిధ తరగతులుగా వర్గీకరింపబడిరి. ఆ విధమైన భౌతిక తారతమ్యమున్నను దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన అంశలైన జీవులందరి ఎడను సమానమైన అనురాగమును కలిగియుండును. అట్టి భౌతికమయ జీవులను తన ధామమునకు తిరిగి పిలుచుట కొరకే అతడు అవతరించును. భగవానునిచే సర్వజీవులకు వసకబడుచున్న ఈ మహదవకాశమును బుద్ధిమంతులైన వారు చక్కగా వినియోగింతురు. భగవద్ధామమును చేరుటకు అతనిచే ఎవరును నిషేధింపబడలేదు. దానిని అంగీకరించుట లేదా తృణీకరించుట అన్నది జీవునిపైననే ఆధారపడి ఉన్నది. విష్ణుపాదాయ కృష్ణభ్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే నమో. విష్ణుపాదాయ కృష్ణభ్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ కృష్ణుడు ఎవరైతే తను ఆహ్వానించడానికి వచ్చారో వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ విధంగా తన శిరమును వంచుట ద్వారా, అంటే ఎవరైతే పెద్దలైన వాళ్ళు ఉంటారో కృష్ణుడి కంటే పెద్దలైన వాళ్ళు, తన తండ్రి, తాత లేదా గురువు వీళ్ళందరికీ సాధారణంగా శిరస్సు వంచి ప్రణామం చేయడం, అభివాదనల ద్వారా, అభివాదం అంటే నమస్కారం, అదేవిధంగా అభినందనల ద్వారా అభినందించడం, ఓ ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు ఏం చేస్తున్నారు, రకరకాలుగా అన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క విధంగా ఆలింగనం ద్వారా కౌగిలించుకోవడం, అదేవిధంగా కరచాలనం. కరచాలనం అంటే ఇప్పుడున్న కరచాలనం కాదు, ఇది రెండు చేతులు పట్టుకుంటారు అక్కడ, తెలుసా ఇది. పూర్వకాలంలో కూడా కరచాలనం ఉండేది, కానీ రెండు చేతులు వాళ్ళ రెండు చేతులతో పట్టుకునేవాళ్ళు, అంతేగాని ఒక చేతితో చెయ్యి రెండో చే ఇంకొక చెయ్యి పట్టుకొని ఊపడం కాదు ఇక్కడ కరచాలనం అంటే. ఇది ఇప్పుడు పాశ్చాత్య దేశాల ద్వారా వచ్చింది ఇది, కానీ పూర్వం ఉన్న కరచాలనం వేరు. ఇంకా ఆశ్వాసము కూర్చుట ద్వారా, ఆశ్వాసము కూర్చుట అంటే అభయం ఇచ్చి ఇవ్వడం. తర్వాత వరములు నసుగుట ద్వారా, వరములు అంటే ఎవరైతే తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు ఎప్పుడు, వాళ్ళకి వరాలు కృష్ణుడు ఏదైనా ఇవ్వగలడు. ఇంకా అతి నీచ స్థాయికి చెందిన వారితో సహా అటుకు చేరిన ప్రతి ఒక్కరిని అభినందించును. అతి నీచ స్థాయికి చెందిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? శునక మాంసం తినేవాళ్ళు, చండాలు. ఇంకా అక్కడ వారకాంతలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అభినందనలు తెలియజేస్తాడు లేదా వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాడు కృష్ణుడు? వాళ్ళకి ధనం కావాలి, సాధారణంగా ధనం ఇవ్వడం ద్వారా లేదా వాళ్ళని పలకరించడం ద్వారా, అంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క విధంగా అన్నమాట. వాళ్ళు ఏ విధంగా కృష్ణుని చూస్తున్నారో, వాళ్ళు కృష్ణుని తన భర్తగా చూసినట్లయితే అలాగా కృష్ణుడు పలకరిస్తాడు, లేదా ఒక వ్యక్తి కృష్ణుడిని తన కొడుకులాగా భావిస్తే తన యొక్క పుత్రుడిలాగానే వాళ్ళతో వాళ్ళకు కనపడతాడు. ఇది దీని యొక్క వివరణ బాగా ఎక్కడ ఉందంటే, కృష్ణుడు బృందావనం వదిలి కంసుని చంపడానికి మధుర వస్తాడో అక్కడ శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా కనపడతాడు కృష్ణుడు. ఎవరైతే అందమైన అమ్మాయిలకి తన యొక్క ప్రియుడిలాగా, లేదా బాగా బలంగా ఉన్న యోధులకి ఓ పెద్ద యోధుడిలాగా, యుద్ధం చేసే వీరుడిలాగా, ఇంకా బాగా క్రూరమైన వాళ్ళకి మృత్యువులాగా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు, ఎప్పుడు పాపం చేస్తూ ఉంటారు, వాళ్ళకి మృత్యువే వచ్చినట్లుగా వాళ్ళకి కనపడుతున్నాడు. అదేవిధంగా వాత్సల్య భావంతో కృష్ణుడిని తన యొక్క కొడుకులాగా చూసుకునే వాళ్ళకి ఒక కొడుకులాగా, కృష్ణుడిని ప్రేమించాలి ఈ విధంగా అని భావించే వాళ్ళకి ఆ విధంగా కొడుకులాగా అనేక రకాలుగా కనపడుతున్నాడు కృష్ణుడు. అదేవిధంగా అనేక రకాలుగా ప్రవర్తిస్తాడు. ఏకో బహునాం యో విదదాతి కామాన్ అని చెప్తున్నాయి ఉపనిషత్తులు. ఏంటి, ఒకే ఒకడు భగవంతుడు అనేక మంది, వీళ్ళందరూ కూడా జీవులు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, వీళ్ళందరూ కూడా విభిన్నాంశాలు అన్నమాట. భగవంతుడి యొక్క విభిన్నాంశాలు జీవులు, స్వాంశలు భగవంతుడి యొక్క అవతారాలు స్వాంశలు అంటారు, అంటే నారాయణ, రామ, వరాహ, రకరకాల అవతారాలన్నీ స్వాంశలు. జీవులు విభిన్నాంశలు, వీళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా అయితే కృష్ణుడితో పరస్పరం వాళ్ళు చేయాలనుకుంటుంటారో ఆ విధంగా కృష్ణుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందువలన, కృష్ణుడు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా కోరుకుంటున్నామో, మనం ఏమైతే కోరికలు ఉన్నాయో మన హృదయంలో, అవన్నీ కూడా కృష్ణుడికి తెలిసిపోతాయి వెంటనే. కాబట్టి ఆ విధంగా వాళ్ళతో ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఇది ముందల శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం, ఏంటి భగవంతుడు ఏదో ఒక రాయో లేదా ఒక నిరాకారమో, ఎటువంటి ఆలోచన బుద్ధి లేనివాడు కాదు. అందువల్లనే కృష్ణుడు ఎప్పుడైతే భౌతిక సంసారానికి వచ్చి అందరిని కూడా ఆకర్షిస్తున్నాడు, దేనికోసం? తిరిగి తనతోటి ఇటువంటి లీలలన్నీ కూడా ఎప్పుడు నిత్యం ఈ దివ్యమైన లీలల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తున్నాడు. అది ఎవరైతే తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలరు. దీన్ని మనం అందరం కూడా జీవులం, భగవంతుడు మన యొక్క యజమాని, మనం అతను శాశ్వతమైన సేవకులం అనే ఈ తత్వాన్ని ఎవరైతే బుద్ధిమంతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందుకే దీన్ని బుద్ధి యోగ అని కూడా అంటారు. అంతేగాని కేవలం మూర్ఖంగానో లేదా ఏదో మానసిక కల్పన ద్వారానో ఏదో ఒక పూజ చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది కాదు. ఇక్కడ పూర్తి అవగాహనతో చేసేది బుద్ధియోగ. దానివలన మనకి ఈ భౌతిక సంసారం నుండి బయటపడగలం. దానివల్లనే కృష్ణుడికి ఆనందం, మొట్టమొదటి కృష్ణుడికి ఆనందం. శుద్ధ భక్తులు ఏం ఆలోచిస్తారంటే, ఏ విధంగా కృష్ణుడికి ఆనందం ఇవ్వగలం? కృష్ణుడు ఎందుకు వస్తున్నాడు భౌతిక సంసారానికి? జీవులను ఆకర్షించడం కోసం. లీలలు ఎందుకు చేస్తాడు? జీవులను ఆకర్షించడం కోసం. లేదంటే కృష్ణుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ లీలలు చేస్తూనే ఉన్నాడు. కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి లీలలు. కేవలం బద్ధ జీవుల్ని ఉద్ధరించడం కోసం మాత్రమే కృష్ణుడు భౌతిక సంసారానికి వస్తాడు. ఇంకా అదేవిధంగా ధర్మాన్ని స్థాపించడం కోసం, పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతాం, సాధువుల్ని ఉద్ధరించడం కోసం. అదే ఎవరైతే దుష్కృతులు ధర్మాన్ని అంటే దిగజారుస్తున్నారో వాళ్ళని సంహరించడం కోసం, లేదా తిరిగి ధర్మాన్ని స్థాపించడం కోసం, వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసం కృష్ణుడు వస్తుంటాడు. ఇంకా ఇక్కడ భగవద్ధామమును చేరుటకు అతనిచే ఎవరు నిషేధింపబడలేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మనం చూడవచ్చు, వారకాంతలు అర్హులే, చండాలులు కూడా అర్హులే, అదేవిధంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా అర్హులే, ఎవరు కూడా నిషేధింపబడలేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఈ జ్ఞానం తెలుసుకోకుండా వాళ్ళేదో సూత్రప్రాయణ ద్విజత్వం అని భాగవతం చెప్తుంది. ఏంటి, కేవలం ఒక తాడు మెళ్ళ వేసుకోవడం వల్ల మేము బ్రాహ్మణులం అయిపోయాం, మేమే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయడానికి కానీ, భగవంతుని అర్చించడానికి కానీ, భగవంతుని కీర్తించడానికి కానీ, లేదా ఏవైనా దీక్షలు ఇవ్వడానికి కానీ మేమే అర్హులం, మిగతా వాళ్ళు ఎవరో అర్హులు కాదు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే హరే కృష్ణ ఉద్యమంలో పాశ్చాత్య దేశం నుండి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని లెక్క చేయరనమాట, ఓ వీళ్ళు మ్లేచ్చులు యవ్వనులు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ యొక్క అంటే భక్తియుక్త సేవలో నిమగ్నమై నియమ నిబంధనలు పాటిస్తూ భగవంతుని సేవిస్తూ ఉంటారో, అతని కూడా ఒక బ్రాహ్మణుడిగా ఇంకా బ్రాహ్మణుడి కంటే ఎక్కువ ఇతను, ఎందువలన వైష్ణవుడు. పరమసత్యం ఏంటి, అన్నిటికీ మూల కారణం కృష్ణుడు అని తెలుసుకొని కృష్ణుడిని నర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళు గౌరవించాలి, అదే స్థాయిని వాళ్ళకు కూడా కల్పించాలి. అంతేగాని కేవలం నాకు ఒక ఇది ఉంది కదా, సూత్రం ఉంది కాబట్టి నేనే బ్రాహ్మణుడిని లేదా నేనే క్షత్రియుడిని, ఇంకా ఏమిటి ఇలా అంటున్న వాళ్ళలో కూడా వాళ్ళు 3 సార్లు రోజుకి గాయత్రి చేయాలి ప్రతిరోజు, కానీ అది కూడా చేయరు. కేవలం వాళ్ళు పుట్టడంతో వాళ్ళు గొప్పవాళ్ళుగానో మేము బ్రాహ్మణులు కానో లేదా క్షత్రియులు వైశ్యులు గొప్పవాళ్ళుగా పరిగణించుకుంటారు, కానీ అది కూడదు. ఎందువలన కలో శూద్ర సంభవ, కలియుగంలో అందరూ శూద్రులే. కాబట్టి మనం ఎవరిని గురువుగా స్వీకరించాలి, ఎవరి నుండి దివ్య జ్ఞానం పొందాలి, ఎవరైతే శాస్త్రాన్ని ఆచరిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ కృష్ణుడే భగవంతుడని తెలుసుకొని ఉన్నారో వాళ్ళని మనం ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించాలి. కాబట్టి ఏ వర్ణం వాళ్ళు కూడాను ముఖ్యంగా కలియుగంలో ఈ శాస్త్రం చదవడానికి కానీ, శాస్త్రం వినడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, ఇతరులకు చెప్పడానికి కానీ అనర్హులు కారు. పూర్వయుగాల్లో వాళ్ళు అనర్హులు. ఏ విధంగా అంటే అప్పుడు వర్ణాశ్రమం పూర్తిగా ఉంది, అంటే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. కానీ కలియుగంలో అందరూ శూద్రులు. ఇది అత్యవసరమైన పరిస్థితి అన్నమాట. అందువల్ల ప్రభుపాదులు వారు కూడా చెప్తారు ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అందువల్ల ఇప్పుడు ఎవరైనా కానీ ఈ గ్రంథాలను చదవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు, అది ఇతరులకు కూడా తెలియజేయచ్చు. ఎందువలన ఎప్పుడైతే బ్రాహ్మణులు ఉండరో సంఘంలో, అప్పుడు సంఘం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది. బ్రాహ్మణులు అంటే మనకి ఒక మనిషి శరీరంలో బుద్ధి ఎలాగో బ్రాహ్మణులు అలాగనమాట. బుద్ధి లేని మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, వాళ్ళని ఏమంటారు, పిచ్చివాళ్ళం అంటాం బుద్ధి లేని మనిషి. అదేవిధంగా సంఘం కూడా పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేది తీసుకొని ఎవరైనా దానికి అర్హులే. అదేవిధంగా భగవంతుని చేరుకోవడం కోసం చేరుకోవడానికి కూడా ఎవరైనా అర్హులే. పూర్వకాలంలో వేశ్యలు కానీ, అదేవిధంగా చండాలు ఎవరైనా ఒక భక్తులకి కానీ లేదా బ్రాహ్మణులకు కానీ సేవలు చేసినట్లయితే, వాళ్ళ యొక్క ధర్మాన్ని పాటించినట్లయితే వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతారు. నేరుగా భగవంతుడి దగ్గరికి పోకపోవచ్చు, కానీ తర్వాత జన్మలో వాళ్ళకి ఉన్నతమైన జన్మ లభిస్తుంది. ఎందువలన వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళు అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు కాబట్టి. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి బాధ్యత, శూద్రుడు శూద్రుడి బాధ్యత. నిజానికి ఎవరైతే వర్ణాశ్రమ విధానాన్ని పాటిస్తారో వాళ్ళు ఏమవుతారంటే, శూద్రుడు తర్వాత జన్మలో వైశ్యుడు గాను, వైశ్యుడు క్షత్రియుడు గాను, క్షత్రియుడు బ్రాహ్మణుడు గాను, ఈ విధంగా బ్రాహ్మణుడు తిరిగి వైష్ణవుడు అవ్వడానికి అవకాశాలు అనేవి ఎప్పుడు లభిస్తుంటాయి అన్నమాట. అదేవిధంగా చండాలుడు కూడాను ఏ విధంగా అయితే రాజుని అభినందించడం మరియు రాజుని కీర్తించడం లేదా భగవంతుడి గురించి వినడానికి ప్రయత్నించడం, వినడానికి ఎవరు కూడా నిషిద్ధం అంటే నిషిద్ధం అనేది లేదు పూర్వకాలంలో భగవంతుడి గురించి. అందుకే వాళ్ళకి తగ్గ స్థాయిలో వాళ్ళకు కూడా జ్ఞానం తెలియజేసేవాళ్ళు. ఏ విధంగా హరికథ, బుర్రకథ అంటే రోడ్ల మధ్యలో, 4 రోడ్ల మధ్యలో అనేక సార్లు భగవంతుడి గురించి కీర్తించడం, కొన్నిసార్లు కీర్తిస్తూ కొంతమంది వెళ్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఎటువంటి వాళ్ళైనా కూడా తెలుసుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో అవన్నీ లేవు. కాబట్టి అందువలన శీల ప్రభుపాదులు వారు కూడా అనేక సార్లు ప్రవచనం చెప్తున్నప్పుడు ఏమంటారంటే, ఈ వర్ణాశ్రమ విధానం అనేది చాలా ముఖ్యం, అందరూ అవసరమే సంఘంలో. అంతేగాని అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అయిపోవడం, లేదా అందరూ వాళ్ళు అంటే అందరూ ఒకటే అవ్వడానికి అర్హత లేదు. ఎందువలన త్రిగుణాలకి ప్రభావితమై ఉన్నారు వీళ్ళందరూ త్రిగుణాల ద్వారా. కొంతమంది సత్వగుణంలో, కొంతమంది తమో గుణంలో, కొంతమంది రజోగుణంలో ఉంటారు. అందరూ ఒకే పని ఎలా చేయగలరు, చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఏ పని అయితే వాళ్ళకి ఉత్సాహం ఉంటుందో ఏ పనిలో, వాళ్ళు అటువంటి పని చేస్తూ భగవంతుణ్ణి సేవించవచ్చు. కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు మనకేమిచ్చారు, ఇవన్నీ ఉన్నప్పటికీ అందరూ కూడా హరినామం చేయాలి. ఇప్పుడు ఏ వర్ణంతో చండాలులో, మ్లేచిలో, లేదా యవనులో, లేదా స్త్రీలో, లేదా ఎటువంటి వాళ్ళైనా కానీ ఈ హరినామం అనేది చేయొచ్చు. దీనికి ఎవరు అనర్హులు కాదు. ఇంకా ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తారో వాళ్ళు కూడా దీక్ష స్వీకరించడానికి అర్హులు, వాళ్ళు దీక్ష ఇవ్వడానికి కూడా అర్హులు. మరి ఈ విధంగా భగవంతుడు వచ్చి తెలియజేస్తున్నాడు. మరి దాన్ని అంగీకరించుట లేదా తృణీకరించడం అనేది జీవిపైన ఆధారపడి ఉంది. ఈ విధంగా తిరిగి భగవంతుని చేరుకోవడానికి అది మనం స్వీకరిస్తామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంది. కొంతమంది అంటారు అన్ని ముందలే నిర్ణయించబడినాయి కదా, మరి మనం ఏ విధంగా భగవంతుని చేరుకోగలం, నేను ఏ విధంగా నామం చేయగలను, నేను ఏ విధంగా మందిరానికి రాగలను, భగవంతుడు అనుకుంటే నేను వస్తానులేండి అని చెప్తారు, భగవంతుడు అనుకుంటే నేను నామం చేస్తానులేండి అని. కానీ మనం అనేకమైన కోరికలు మనమే కోరుకుంటున్నాం. అంటే నాకు ధనం కావాలి, నాకు జనం కావాలి, అందమైన భార్య కావాలి, మంచి ఉద్యోగం కావాలి అని మనమే కోరుకుంటున్నాం. భగవంతుడు మీలో ప్రేరేపిస్తున్నాడు కోరుకోవడం, ఆ విధంగా కోరుకోమని లేదు. మనం అనాది కాలం నుండి భగవంతుడికి వ్యతిరేకంగా మనం ఇంద్రియ భోగం చేద్దాం అనుకుంటున్నాం, కాబట్టి ఇదన్నీ కూడా మనమే కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటి, భగవంతుడు మన కోరికలకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మకి అనుగుణంగా మనకి ఏర్పాట్లు అనేవి చేస్తున్నాడు కృష్ణుడు ఈ జన్మలో వాటిని అనుభవించడానికి. ఏకో బహునాం యో విధదాతి కామాన్, ఏవైతే కోరికలు ఉన్నాయో వెళ్ళి తీర్చడానికి వాళ్ళ యొక్క కర్మ అనుసరంగా ప్రయత్నం చేస్తున్నాడే. కానీ భగవంతుడేమి మనలో ఈ కోరికల్ని అంటే రేకెత్తించడం లేదు. కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ జన్మలో తీవ్రంగా ప్రయత్నం చేయాలి భగవంతుని చేరుకోవడానికి. ఎలాగా? హరినామ సంకీర్తన ద్వారా. లేదంటే తీవ్రంగా ప్రయత్నం చేయకపోతే భగవంతుని చేరుకోవడం కష్టం. తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సాధారణంగా ఏదో తూతూ మంత్రంగా చేస్తే భగవంతుని చేరుకోవడం కష్టం. భక్తిలో కొంత ముందరికి వెళ్తాం కానీ పూర్తి అవ్వదు. 100% అవ్వాలంటే తీవ్రంగా చేయాలి, అప్పుడు చాలా త్వరగా భగవంతుని చేరుకోగలం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై.